91.2 అణు రేడియో. ఇది మన రేడియో, మన కోసం. ఈనాటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం.
ఈరోజు పిఎం ప్రణామ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పారినాయుడు గారు రైతులతో తన అనుభవాలని, తన యొక్క సలహాలు సూచనలు పంచుకోవడానికి మన స్టూడియోకి విచ్చేశారు. ముఖ్యంగా పారినాయుడు గారు కన్సల్టెంట్, ఎన్ఎఫ్ సిలబస్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్కి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు వారు మనతో స్టూడియోలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నమస్కారం సార్. మీరు ఈరోజు ఈ పిఎం ప్రణామ్ కార్యక్రమంలో మన ఒక చిన్న టాక్ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అనుభవాలని, మీ యొక్క విషయ పరిజ్ఞానాన్ని మా రైతులకి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం.
నమస్తే మేడం. రైతు సోదరులు, సోదరీమణులు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీ అందరికి కూడా నమస్కారం. నా పేరు పారినాయుడు. నేను పార్థిపురమణ్యం జిల్లా నుండి నేను ఇక్కడికి వచ్చాను. 2005-2006 నుండి కూడా నేచురల్ ఫార్మింగ్, ముందుగా ఎన్పిఎం ప్రోగ్రాన్ని అమలు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అప్పుడు సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కింద అప్పుడు సిఇఓ రాజశేఖర్ గారు, ఎన్పిఎం ఇన్ఛార్జ్గా డాక్టర్ డివి రాయుడు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. దీని తర్వాత వచ్చిన అనుభవాలతో నేచురల్ ఫార్మింగ్, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడం కోసమని 2015-16 నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ శ్రీ టి విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఆయన సలహాలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, ఇప్పుడు సుమారుగా 10 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం అంటే మనందరికి కూడా తెలుసు, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేయడం అనేది. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అమలు చేయడానికి ఒక డిపిఎంయు అనేది ఉంటుంది. అందులో వందలాది మంది L1, L2, L3 పనిచేస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలో 60-70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి మనం చూస్తే వ్యవసాయం నుండి ప్రత్యామ్నాయ ఉద్యోగాల వైపు చాలా మంది యువత బయటకు వెళ్తున్నారు. దీనివల్ల వ్యవసాయం అనేది ఒక లీస్ట్ ప్రయారిటీ కింద యూత్ భావించడం, చాలా మంది వలసలు వెళ్ళిపోయి ఈ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం వ్యవసాయం పట్ల ఇటు యూత్కి, ఎడ్యుకేటెడ్ యూత్కి, అలాగే చిన్నప్పటి నుండి కూడా పిల్లలకి ఈ వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించడం కోసం మనం ఏం చేయొచ్చు అనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంట్లో భాగంగానే స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రాం కూడా అమలు చేయడం జరుగుతుంది. స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రాం అంటే బడిలో విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అవగాహన కల్పించడం. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లో వస్తున్న నష్టాలు ఏమిటి, ఆ నష్టాలు మనం ఏ విధంగా అధిగమించవచ్చు, కెమికల్ ఫార్మింగ్ లో మనకి అంటే మన ఆరోగ్యమే కాకుండా నేల ఆరోగ్యం కూడా మనం పూర్తిగా పాడు చేస్తున్నాం, కాబట్టి నేలను మనం ఎలా సంరక్షించుకోవాలి, అలాగే మన ఆరోగ్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు అనే దాని మీద కూడా మనం మాట్లాడుకోవాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం పెద్దలకే చెప్పడం కాకుండా చిన్నపిల్లలకు కూడా ఈ వ్యవసాయం పట్ల మనం అవగాహన కలిగించాలి అనే దాని మీద ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ప్రీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా రెగ్యులర్ సిలబస్ లో మనం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ పాఠాలు చేర్చాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే నేను కూడా ఒక సీనియర్ కన్సల్టెంట్ గా రైతు సాధికార సంస్థలో సిలబస్ డెవలప్మెంట్ కి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. నాతో పాటు 6 వయసెస్ లో సీనియర్ ఆఫీసర్స్, అలాగే ఈ చిత్రాలు గీయడంలో అందివేసిన చెయ్యి తుంబలి శివాజీ గారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి రచయితలు కూడా మనం గుర్తించాం. ఆ రచయితల ద్వారా కూడా మనం ఈ పాఠాలని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రీ స్కూల్ అంటే మనం 3 నుండి 5 సంవత్సరాల పిల్లలు, 3+, 4+, 5+ ఏజ్ గ్రూప్ లో ఉండే పిల్లలకు కూడా వీటి పట్ల అంటే ప్రకృతి పట్ల, వ్యవసాయం పట్ల, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల గురించి మనం పరిచయం చేయడం అనేది ఒక భాగంగా తీసుకోవడం అయింది. ఇక్కడ ప్రీ స్కూల్లో మనం తీసుకుంటే పిల్లలు ఇంట్లో ఎలాంటి ఆహారం తింటున్నారు, అన్నం తింటారు, అన్నం మొట్టమొదట అన్నం తింటారు కాబట్టి అన్నంతో మనం ఏంటంటే ఒక పాటతో మనం పరిచయం చేస్తాం. అది ఏమిటంటే, ఇదిగో ఇదిగో ధాన్యపు గింజ, తొక్క వలిస్తే బియ్యపు గింజ, పప్పుతో వండితే పప్పన్నం, బెల్లం కలిపితే పరమాన్నం. అంటే మనం పప్పును పరిచయం చేస్తాం, బియ్యాన్ని పరిచయం చేస్తాం, అలాగే పరమాన్నం. ఈ బెల్లం కూడా మంచిదే కాబట్టి ఆరోగ్యానికి, పరమాన్నం అంటే పిల్లలకు బాగా ఇష్టం కాబట్టి వీటిని కూడా మనం పరిచయం చేస్తాం. వీటితో పాటు ఇవి తెలుగులో రైమ్స్, ఇదిగో ఇదిగో ధాన్యపు గింజ, తొక్క వలిస్తే బియ్యపు గింజ, పప్పుతో వండితే పప్పన్నం, బెల్లం కలిపితే పరమాన్నం. దీన్ని ప్యాడీ గ్రెయిన్ వెన్నిట్ పీల్డ్ రైస్ గ్రెయిన్ మిక్సింగ్ డాల్ రైస్ యాడింగ్ జాగరీ స్వీట్ రైస్, ఈ విధంగా మన రైమ్స్ చిన్నపిల్లలంటే మనం చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రీ స్కూల్ నుండి కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా కలిపి ఈ పాఠ్యాంశాలు బోధిస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులకి కొన్ని గైడ్ లైన్స్ మనం ఇస్తూ ఇది ఇలా పిల్లలకి చెప్పాలి. 3+ పిల్లలకు మన ప్రధాన పంటలు పరిచయం చేయడం, వాటితో తయారు చేయ వివిధ వంటకాల గురించి పిల్లలకు అవగాహన కూడా మనం కల్పిస్తాం. 4+ పిల్లలకు కాలాలు ధర్మాలు వ్యవసాయ పనుల గురించి పరిచయం చేస్తాం. అసలు ఏ కాలాలు ఉన్నాయి, ఈ వర్షాకాలం ఉంది, వేసవికాలం, అలాగే శీతాకాలం, ఈ కాలాల్లో ఏ ఏ పంటలు వేస్తారు, లేకపోతే ఈ కాలాల తాలూకు ధర్మాలు ఏమిటనేది కూడా పిల్లలకి మనం పరిచయం చేస్తాం. ముఖ్యంగా మనం పిల్లలకి ఇక్కడ 3, 4, 5 క్లాస్ పిల్లలకి ప్రత్యేకంగా పాఠ్యాంశాలు అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి పిల్లలతో సంభాషణ కార్యక్రమాలు మనం చేస్తాం. సంభాషణలు ఎలా సంభాషణలు చేస్తామంటే, ఈరోజు మీరు ఇంట్లో ఏం తిన్నారు అనే విషయం గురించి సంభాషణ ప్రారంభించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ తినే పదార్థాలు ఏ పంటతో తయారు చేశారో మీకు తెలుసా అని మాటలు కలుపుతాం. ఇది మీ కంచంలోకి ఎలా వచ్చింది, ఇటు బియ్యం, ఈరోజు అన్నం వండారు అంటే అన్నం మీ కంచంలో ఎలా వచ్చింది, దాని వెనుక ఉండే శ్రమ ఏంటి, ఎవరు దీన్ని పండించారు, ఎలా పండిస్తారు అనేది కూడా పిల్లలకి జస్ట్ అంటే మాటల ద్వారా మనం చెప్తాం. రైతును కూడా ఇక్కడ పరిచయం చేస్తాం. రైతు అనే ఒక వ్యక్తి ఈ పండించడం వల్ల మన కంచంలోకి ఈ పదార్థాలు వచ్చాయి కాబట్టి మనం తింటున్నాం, కాబట్టి రైతులు అనేవాడు చాలా గొప్పవాళ్ళు అనేది రైతులకు పరిచయం చేస్తాం. రైతులు పరిచయం చేయడం వల్ల కూడా, రైతుల తాలూకు గొప్పతనం చెప్పడం వల్ల కూడా చిన్న పిల్లల మనసులో రైతుల యొక్క గొప్పతనాన్ని ప్రాధాన్యతను మనం చెప్పినట్టు అవుతుంది. అయితే కేవలం మన సంభాషణలే కాకుండా పిల్లల మనస్సుకు హత్తుకునేటట్లు అభినయ గేయాలు పాడించడం, రూపకాలు వేయించడం లాంటి కార్యక్రమాలు పిల్లలతో ఉపాధ్యాయులు చేయించడం, అలాగే బొమ్మల రూపంలో ఎక్కువగా మనం ఈ రైమ్సే కాకుండా బొమ్మల రూపంలో కూడా మనం ఏంటంటే పిల్లలకి ఇవి చెప్తాం, చూపిస్తాం. అలాగే పక్కన ఉండే అంగన్వాడీ కేంద్రం చుట్టుపక్కల ఉండే పొలాలకు వెళ్ళడం లేదంటే దుకాణాలకు తీసుకువెళ్ళి ఈ పంటలు చూపించడం చేస్తే చిన్నప్పటి నుండి పంటల పట్ట వాళ్ళకి అవగాహన ఉంటుంది. మీ అందరికి కూడా మనందరికి కూడా తెలుసు, చాలామంది వేరుశనగలు ఎక్కడ తయారు చేస్తారు, బియ్యం మేము షాపుల్లో కొంటాం లేదంటే ఫ్యాక్టరీలు తయారు చేస్తారు అనుకునే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అంటే బియ్యం ఎలా పండుతాయి అనేది కూడా రైతులకి అంటే పిల్లలకి తెలియదు కాబట్టి మనం పిల్లలకి వీటి పట్ల అవగాహన కల్పిస్తాం. అలాగే బియ్యం తర్వాత మనం అన్నం తర్వాత రాగి జావ, రాగి పిండితో మనం తయారు చేసే ఆహార పదార్థాలు కూడా మనం వాళ్ళకి పరిచయం చేస్తాం. చూడండి ఇక్కడ దీంట్లో ఒక పాట తయారు చేశారు మన రచయితలు. ఓహో హో రాగి జావ, కడుపు నింపు రాగి జావ, ఆరోగ్యం రాగి జావ, బలమిచ్చును చోడి జావ, ఎమ్మి ఎమ్మి రాగి మాల్ట్, టమ్మీ ఫుల్ రాగి మాల్ట్, హెల్దీ ఫుడ్ రాగి మాల్ట్, స్ట్రెంతీ ఫుడ్ రాగి మాల్ట్. ఇలా రాగి గురించి అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని చోడి అని కూడా పిలుస్తారు. అలాగే రైతు, లేకపోతే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లల తాలూకా చాలా మంది పిల్లల తాలూకా తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తారు కాబట్టి వాళ్ళ తండ్రి గురించి లేదా వాళ్ళ మామయ్య గురించి, మా మామయ్య పొలంకి వెళ్ళి పనులు చేస్తారు అనేది కూడా మనం పొలం పనులు పాట ద్వారా కూడా పిల్లలకు పరిచయం చేస్తాం. దుక్కులు దున్నగ మా నాన్న, విత్తులు చల్లగ మా నాన్న, పశువుల పెంటను పట్టుకుని పొలముకు వెళ్ళిన మా నాన్న, టు ఫ్లవ్ ది ఫీల్డ్ మై పాప, టు సో ది సీడ్స్ మై పాప, టేకింగ్ మెన్యూర్ మై పాప, గోయింగ్ ఫీల్డ్ మై పాప. ఈ విధంగా పిల్లలకి పొలం పనుల గురించి కూడా మనం చిన్నప్పటి నుండి పరిచయం చేస్తాం. అలాగే ప్రకృతి వ్యవసాయంలో తేలిక దుక్కులు చాలా మంది ఇప్పుడు మన ట్రాక్టర్స్ ద్వారా జేసీబీల ద్వారా పెద్ద పెద్ద గోతులు చేయడం వల్ల భూమిలో ఉండే సేంద్రీయ కర్బనం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సేంద్రీయ కర్బనం బయటికి వెళ్లకుండా ఉండాలంటే మనం తేలిక దుక్కులు వేసుకోవాలి అని మనం చిన్నప్పటి నుండి చెప్పాలి. తేలిక దుక్కులు ఎందుకురా, మట్టిని గుల్లగ చేయునురా, గుల్లగ చేసేది ఎందుకురా, విత్తులు నాటేటందుకురా, విత్తులు నాటేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, జీవులు బ్రతికేటందుకురా, ఇలాగా మనం చిన్న చిన్న ఈ దుక్కుల గురించి కూడా మనం ఇక్కడ చేస్తాం. ఇక్కడ కూడా మన ప్రకృతి వ్యవసాయం మనం పరిచయం చేసినట్టే, ఎందుకంటే తేలిక దుక్కులు అనేది మనం చేసాం. ఫ్లవింగ్ ఫామ్ YYY టు మేక్ ది సాయిల్ సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్, వై ది సాయిల్ సాఫ్ట్ 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 టు సో ది సీడ్స్ ఇన్ ది ఫామ్, సోయింగ్ సీడ్స్ YYY టు గ్రో ది క్రాప్స్ హై హై హై, గ్రోయింగ్ క్రాప్స్ YYY టు మేక్ ది లైఫ్ జోయ్ జోయ్ జోయ్. ఈ విధంగా మనం పిల్లలకి మనం పరిచయం చేయడం వల్ల ఇంగ్లీష్ ఒకవైపు ఇంగ్లీష్ నేర్చుకుని రెండోది వ్యవసాయం గురించి తెలుసుకుంటారు, తేలిక దుక్కుల తాలూకా లాభాలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఆకుకూరలు, ఆకుకూరలు కూడా మనం పరిచయిస్తాం. చాలా మంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడ్డ చిన్నపిల్లలు, కాబట్టి చిన్నప్పుడే మనం ఆకుకూరల మీద పాటలు పాడి ఆకుకూరల తాలూకా గొప్పదనైనా మనం చెప్పామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. కాబట్టి రకరకాల ఆకులను చూపించడం, అందులో కూరగా ఉండే ఆకుకూరలను గుర్తించండి అని కూడా మనం చెప్తాం. ఇక ఆకుకూరలలో తోటకూర, గోంగూర, బచ్చల కూర, మునగ కూర ఇలాంటివన్నీ కొన్ని ఆకులు పెడతాం. ఈ ఆకులు కూడా టేబుల్ మీద పెట్టడం లేదంటే మనం కిందని ఒక చాప మీద పెట్టి చూపించి ఇందులో మీకు ఎవరికైనా తెలుసా ఇదేం కూర అనేది, ఇవి తింటే ఎంత లాభం అనేది కూడా మనం చెప్తాం. దానికి సంబంధించి కూడా కొన్ని పాటలు తయారు చేశాం. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, ఆకుకూరలన్నీ మనకు రక్త పుష్టినిచ్చునరా, పోషకాలను అందించి ఆరోగ్యం పెంచునరా. ఆకుకూరల వల్ల రక్తాన్ని రక్త పుష్టి ఇవ్వడమే కాకుండా అన్ని రకాల పోషకాలు మనకు అందిస్తాయి శరీరానికి, ఆరోగ్యం కూడా పెంచుతుందని మనం చెప్పి. ఇది కేవలం పిల్లలకే కాదు, రైతులకు కూడా చాలా మందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు. మునగకూర తింటే చాలా మంచిదంటే మునగకూర తింటారా అనేది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యతను కూడా చిన్నప్పటి నుండే మనం పిల్లలకు చెప్తే పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, అమ్మ లేక నాన్న మాకు ఈ బడిలో ఆకుకూరల గురించి చెప్పారు, పాలకూర గురించి చెప్పారు, అవి తింటే చాలా మంచిదట కాబట్టి అవి వండండి మేము తింటా ఉంటారు, ఇష్టాన్ని పెంచుకుంటారు. చిన్నప్పటి నుండే మనం క్లాస్ టీచర్ అంటే వాళ్ళకి ఎంతో భక్తి గౌరవం, కాబట్టి టీచర్లు చెప్పిన దాన్ని తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతారు. దీని ఇంగ్లీష్లు కూడా లీఫీ లీఫీ వెజిటేబుల్స్, గ్రీనీ గ్రీనీ వెజిటేబుల్స్, టేస్టీ టేస్టీ వెజిటేబుల్స్, న్యూట్రీ న్యూట్రీ వెజిటేబుల్స్, హెల్దీ హెల్దీ వెజిటేబుల్స్ అంటూ మనం రైమ్స్ ఇలాగా తెలుగు ఇంగ్లీష్లో కూడా మనం చెప్పడం వల్ల పిల్లలు చాలా అవగాహన చేసుకుంటారు. అసలు మెయిన్ అంటే మనం ప్రత్యేకంగా మనం ఈ వ్యవసాయాన్ని మనం చూసుకుంటే మనం ఈ వ్యవసాయ విధానాల వల్ల భూమి చాలా పాడైంది. ఇంతకుముందు మనం సాంప్రదాయ వ్యవసాయం చేసేవాళ్ళం, గిరిజన ప్రాంతాల్లో స్టార్ట్ అయిన ఈ వ్యవసాయ విధానాలు అలా పల్ల ప్రాంతాల్లో కూడా వ్యవసాయాన్ని ఈ వ్యవసాయం పల్ల ప్రాంతాలు కూడా వ్యవసాయం వైపు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి కూడా అంటే మనం రకరకాల వ్యవసాయ విధానాలు పాటించడం. ఇప్పుడు వరి ఉంది, వరిలో మనం నీరు నిలబెడతాం, నిలబెట్టడం వల్ల చాలా వరకు మనకేంటే ఈ మన ప్రకృతికి మనకి నష్టం, అంటే గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కూడా ఇది చాలా నష్టం, కాబట్టి అది మంచిది కాదని చెప్పడం. దానివల్ల ఇప్పుడు నీరు నిలబెట్ట అంటే కొన్ని వర్షం పడుతున్నప్పుడు నీరు నిలబెట్టకపోవడం, ఆ నీరు ఏంటంటే అది పారుకుంటూ వెళ్ళడం, దీనివల్ల చాలా పోషకాలు మనం నష్టపోతాం. నష్టపోవడం వల్ల మనకు భూమిలో సేంద్రీయ కర్బనం అనేది కూడా బాగా తగ్గిపోయింది. సేంద్రీయ కర్బనం లేకపోతే పంటలు పండుతాయా, పంటలు పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ సేంద్రీయ కర్బనాన్ని మనం ఏం చేయాలి, మనం భూమిలో పెంచుకోవాలి. ఇప్పుడు మనం అసలు వాస్తవంగా మనం చూస్తే ఏ మొక్కలకి అడవిలో మొక్కలు అంత పెద్ద చెట్లు అవుతాయి, దానికి మనం ఏమైనా ఆహారాన్ని ఇస్తున్నామా, ఏం ఇవ్వడం లేదు, ఇవ్వకపోయినా అవి చాలా పెద్దగా బలంగా పెరుగుతాయి. కారణం ఏంటి, అవి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి, ఆహారాన్ని తయారు చేసుకొని అవి తింటాయి, అవి ఆహారాన్ని ఆకుల్లో పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, తయారు చేసుకున్న ఆహారాన్ని ఆకులకి కొమ్మలకి పండ్లకి ఇవ్వడమే కాకుండా భూమికి కూడా సుమారుగా 30% వరకు భూమిలో కూడా పంపించడం వల్ల సేంద్రీయ గర్భణం పెరుగుతుంది. సేంద్రీయ గర్భణం పెరగడం వల్ల అవి అందులో లోపల ఈ భూమిలో ఉండే చాలా రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, ఆ సూక్ష్మజీవులు అవి ఆహారాన్ని తీసుకుని అవి పెరుగుతాయి. అంటే సేంద్రీయ గర్భణం భూమిలో ఉంటే సూక్ష్మజీవుల సంఖ్య కూడా, వివిధ రకాల సూక్ష్మజీవులు రకరకాల సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఆ సూక్ష్మజీవులు అవి నేలలో ఉండే పోషకాలు తీసుకుని అవి పెరుగుతాయి. అవి పెరగడం వల్ల, సూక్ష్మజీవులు పెరగడం వల్ల భూమి లోపల అవి విసర్జించే రకరకాల పోషకాలు మళ్ళీ మొక్కలు చెట్లు ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి మనం రసాయనిక ఎరువులు వేస్తే పంటలు బాగా పండుతాయి అన్న ఒక అపోహన ఏంటంటే మనం ఇక్కడ మర్చిపోవాలి. రసాయనిక ఎరువులు కేవలంటే మొక్కలు పెరగడానికి, మొక్కల్లో ఉత్పత్తులు పెరగడానికే పనికొస్తాయి తప్పిస్తే సేంద్రీయ గర్భణం పెరగడానికి మాత్రం అవి పనికిరావు. కాబట్టి మనం సేంద్రీయ గర్భణాన్ని పెంచే ఒక ఆలోచన మనం చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు చాలా మంది రైతులు కానీ, రైతులు ఎక్కువగా ముఖ్యంగా రైతులు ఏంటంటే మాకు దిగుబడి కావాలి అనేది చూస్తారు. ఎవరైనా వాళ్ళే కాదు, వాళ్ళు బ్రతకాలి కదా, రైతులు కూడా బ్రతక, రైతులకు వాళ్ళకి దిగుబడులు ఎక్కువ రావాలి. వాళ్ళకి రైతులు దిగుబడులు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎక్కువ వస్తే వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, తర్వాత ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులు కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. దీంట్లో అప్పుడు మనం ఏంటంటే సాంప్రదాయ వ్యవసాయంలో దిగుబడులు తక్కువగా ఉండేవి. అంటే మనకి ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం అంటే రెండు రకాల సాంప్రదాయ వ్యవసాయం. ఒకటి గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ముందు, గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఈ రెండింటినీ సాంప్రదాయ వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు. సాంప్రదాయ వ్యవసాయంలో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ రాకముందు అప్పుడు అంతమంది కూడా పెంటగత్తం అంటే పశువులు ప్రతి ఇంటికి ఉండేవి, మేకలు ఉండేవి, కోళ్ళు ఉండేవి. వీటి గత్తాన్ని ఏం చేసేవాళ్ళంటే ఒక పెంట కుప్పగా చేసి వాటిని కుళ్ళబెట్టి వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకోవడం వల్ల దిగుబడులు బాగా పెరిగాయి, దిగుబడులు బాగా వచ్చేవి. అప్పుడు ఏమి మనం వేయవలసిన అవసరం వచ్చేది కాదు. వాస్తవంగా అది జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ అంటే అప్పుడు అసలు ఏమి ఖర్చే ఉండేది కాదు. ఎందుకంటే ఈ పశువులు ఉండేవి, పశువుల గత్తము లేదంటే ఇంట్లో వ్యర్థాలు వేస్టేజ్ మనకు ఉంటుంది కదా, అది కూడా మనం పెంటలో వేసుకునేవాళ్ళు. మనం ఇల్లు ఊడ్చేటప్పుడు వచ్చే చెత్తను కూడా పెంటలో వేసుకునేవాళ్ళు. పంట వ్యర్థాలు కూడా మనం పంటలో వేసుకోవడము లేదంటే పొలంలో కలిపి దున్నడం వల్ల అప్పుడు పంటకి కావలసిన ఆహారం పోషకాలు అన్ని కూడా అందేవి. ఇప్పుడు తర్వాత అలాగే పశు సంపద ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో పశు సంపద తగ్గిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ లో మనం రసాయనిక ఎరువులు లేదంటే రసాయనిక పురుగు మందులు వాడకం పెరిగిపోయింది. వాడకం పెరగడం ఇటువైపు ఉత్పత్తులు కూడా చాలా బాగా పెరిగాయి. ఉత్పత్తులు పెరిగిన తర్వాత రైతులు సాంప్రదాయ వ్యవసాయాన్ని అంటే పశువుల పెంపకాన్ని ఇవన్నీ వదిలేశారు, చాలా మంది వదిలేశారు. ఇప్పుడు ఎక్కడో గిరిజన ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో పశువులు పెంచడం చేస్తున్నారు తప్పిస్తే ఇది చాలా మంది పశువుల పెంపకం తగ్గిపోయింది. దీనివల్ల పెంటగత్తం కూడా మనకు పూర్తిగా దొరకడం లేదు. దీనివల్ల ఏంటంటే ఎరువుల మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు అందరు కూడా ఎరువులు, రసాయనిక ఎరువుల మీద ఆధారపడిపోయారు. కానీ గ్రీన్ రెవల్యూషన్కి మన భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి పితామహుడుగా మనం అందరు కూడా చెప్పుకుంటాం. ఆయనే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన గుర్తించారు, రసాయనిక ఎరువుల వల్ల, రసాయనిక పురుగు మందుల వల్ల మనం ఎంత నష్టపోయాం, భూములు పాడైపోయి, భూమిలో సేంద్రీయ గర్భణం తగ్గిపోయింది, మరొక ఇలాగే కొనసాగితే మరొక 60 సంవత్సరాల తర్వాత ఈ నేల మీద మొక్కలు కూడా మొలిసే పరిస్థితి లేదన్నది చాలా దేశాల నుండి మనకి సైంటిస్టులు రీసెర్చ్ పేపర్స్ ద్వారా తెలియజేశారు. ఇవన్నీ చూసిన తర్వాత స్వామినాథన్ గారు ఏమన్నారు, ఈ రసాయనిక వ్యవసాయం అంత మంచిది కాదు, రసాయనిక వ్యవసాయం వల్ల మన రైతులు చాలా నష్టపోయారు, భూములు నష్టపోయాయి, ఆత్మహత్యలు పెరిగాయి, తర్వాత మనుషులకి క్యాన్సర్ లాంటి మహారోగాలు వచ్చాయి, ఈ రసాయనిక ఎరువుల వల్ల ఇటు బీపీలు షుగర్లు కూడా బాగా పెరిగాయి, పెరగడం వల్ల చాలా ఆరోగ్యపరంగా నష్టపోయాం, నేల సారం కోల్పోయింది, అలాగే పర్యావరణ వ్యవస్థ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి ఇది మంచిది కాదనుకుని ఎవరైతే గ్రీన్ రెవల్యూషన్ చాలా మంచిది, దీనివల్ల దిగుబడులు పెరిగాయి అని చెప్పారో ఆ వ్యక్తే నేచురల్ ఫార్మింగ్ మంచిది అనుకుని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన నేచురల్ ఫార్మింగ్ కి ఒక పెద్ద స్థాయిలో ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి విజయ్ కుమార్ గారికి ఈ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అవార్డు ఇచ్చారు అంటే అర్థం ఏంటి, నేచురల్ ఫార్మింగ్ చాలా గొప్పదని అర్థం కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనందరూ కూడా నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళవలసిన అవసరం ఉంది. అంటే భూమిలో పోషకాలు పెంచడానికి ఇప్పుడు సుభాష్ పాల్ గారు చెప్పినట్టు జీవామృతం, ఘన జీవామృతం అవి ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు కెమికల్స్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా చాలా రకాల రసాయనాలు కూడా ప్రజలు వాడుతున్నారు. అది నియమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రం ఇవన్నీ కూడా, ఇవన్నీ వాడవలసిన అవసరం కూడా లేదు. భూమిలో పోషకాలు ఉంటే ఇప్పుడు మన ఉదాహరణకు మనం తీసుకోండి, మన పిల్లలు ఉన్నారు, పిల్లలకు అన్ని రకాల పోషకాలు మనం ఇచ్చామనుకోండి, ఆ పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతారు, వాళ్ళకి వ్యాధులు కూడా రావు. ఏ వ్యాధులు వచ్చినా కూడా వాటిని తట్టుకోగలుగుతారు. అంటే కొన్ని రకాల వ్యాధులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమి చెయ్యవు, అవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. అలాగే ఈ వ్యవసాయంలో కూడా వ్యవసాయానికి సరైన పోషకాలు మనం అందించామనుకోండి, అందిస్తే తప్పకుండా అవి ఏ జబ్బులు కూడా తట్టుకుంటాయి. జబ్బులు రావడం అనేది సహజం, మనకు జలుబు వచ్చిందని మాత్రలు వాడడం అనేది అంత మంచిది కాదని మన డాక్టర్లు చెప్తారు, మన పెద్దలు కూడా చెప్తుంటారు. జలుబు వచ్చిందంటే వారం రోజుల్లో తగ్గిపోద్ది, దానికోసం మళ్ళీ మాత్రలు వాడినా తగ్గుతాయి, మాత్రలు వాడకపోయినా తగ్గుతాయి. అలాగే మొక్కలు కూడా వచ్చే జబ్బులు కూడా వాటికి అవే తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రకృతి అలాంటి ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసింది కదా. ఏర్పాటు చేయడం వల్ల ఏర్పాటు అంటే మనకి మీకు మిత్ర కీటకాలు, చతుర కీటకాలు వీటి గురించి మీకు తెలుసు. మిత్ర కీటకాలు, చతుర కీటకాలు వ్యవసాయంలో ఉంటాయి. అంటే వ్యవసాయానికి పనికొచ్చే కీటకాలు ఉంటాయి, వ్యవసాయాన్ని నష్టపరిచే కీటకాలు ఉంటాయి. కానీ వ్యవసాయాన్ని నష్టం చేసే కీటకాలు తినే కీటకాలు ఉంటాయి. మన రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వేయడం వల్ల అలాంటి మిత్ర కీటకాలు, చతుర కీటకాలు పూర్తిగా మనకి కనిపించడం మానేస్తున్నాయి. ఎందుకంటే అవి రసాయనిక పురుగు మందులు వేయడం వల్ల మిత్ర కీటకాలు చనిపోతాయి, చతుర కీటకాలు కూడా చనిపోతాయి. ఎలాంటి పరిస్థితుల్లో మరి తప్పకుండా ఈ కెమికల్సే వాడాలి. పురుగులు వచ్చేటప్పుడు ఎక్కువగా మిత్ర కీటకాలకే నష్టం కలుగుతుంటాయి. కాబట్టి మనం ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కెమికల్స్ అని వాడవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో చేయడం వల్ల మిత్ర కీటకాలకి చతుర కీటకాలు రెండూ ఉంటాయి. కానీ మిత్ర కీటకాలు ఎక్కువ స్థాయిలో మనకి ఉండేటప్పుడు చతుర కీటకాలు అవి పట్టుకొని తినేస్తాయి. కాబట్టి పంటకు నష్టం కలిగించడం అనేది మనకు జరగదు. కాబట్టి మనం నేచురల్ ఫార్మింగ్ వైపు అంటే ప్రకృతిలో ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లడం వల్ల ఇప్పుడు మన గిరిజన ప్రాంతాలు మీరు చూడండి, గిరిజన ప్రాంతంలో ఈ అంటే పురుగులు కానీ వ్యాధులు కానీ చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఎందుకుంటాయి, అక్కడ వాళ్ళు కెమికల్స్ అంటే రసాయనిక ఎరువులు వాడరు. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల అక్కడ అంటే తీపి పదార్థం ఎక్కువగా ఉంటే అక్కడ చిత్ర పురుగులు అనేది చేరుతాయి, అవి తినడానికి వస్తాయి. ఇక్కడ మనం ఏంటంటే కేవలం పెండగత్తమే వేయడం వల్ల రకరకాల ఆకులు అంటే చేదు కలిగిన ఆకులు కూడా వాళ్ళు ఉపయోగిస్తుంటారు వ్యవసాయంలో. వేపాకులు లేదంటే ఇక్కడ కొన్ని రకాల చేదును కలిగించే ఆకులు, చామకులు ఇలాంటివన్నీ కూడా వేయడం వల్ల భూమిలో ఉండే చతురు పురుగులు కూడా కొన్ని చనిపోతాయి, అంటే పంటకు నష్టం కలిగించేవి కూడా చనిపోతాయి. తర్వాత మనం రసాయనిక ఎరువుల మీద అంటే వాడవలసిన అవసరం కూడా ఇందులో మనకి కనిపించింది. కాబట్టి మనం అంటే ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఈ చతురు పురుగుల తాలూకా వ్యాప్తి కూడా ఉండదు. గిరిజన ప్రాంతంలో అదే జరిగింది. గిరిజన ప్రాంతంలో ఏంటంటే వాళ్ళకి అసలు చతురు పురుగులు అనేవి కనిపించవు. ఒకళ్ళు వచ్చినా కూడా దాని ఏం పట్టించుకోరు, వాటికి అవే అంటే మిత్ర పురుగులు వీళ్ళ చిత్ర పురుగులు తిని ఎలాగ నాశనం చేస్తాయి. ఒకటి రెండు చిత్ర పురుగులు ఉన్న వెంటనే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, అయ్యో పురుగు వచ్చింది కాబట్టి మనం వెంటనే కెమికల్స్ వాడాలని చెప్తారు. కానీ కెమికల్స్ వాడవలసిన అవసరం ఇక్కడ మనకేమి కూడా కనబడదు. అంతే కదా. కాబట్టి అదే అందుకు ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో, ఇప్పుడు పార్థిపురం గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే మొట్టమొదటి ఒక గ్రామాన్ని, కొండబారెడైన ఒక గ్రామాన్ని బయో విలేజ్ గా డిక్లేర్ చేశాం. అప్పుడు గవర్నమెంట్ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ వారు వచ్చి దీన్ని అనౌన్స్ చేశారు, ఫస్ట్ బయో విలేజ్ ఇన్ ఏపీ అని. అంటే అది కొండబారెడి. కొండబారెడి అనేది ఒక గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామం ఇంతకుముందు అది ఒక నక్సలైట్ విలేజ్, అది నక్సల్బరీ ఉద్యమానికి ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గ్రామం. ఆ ఊర్లోనే వెంపటాపు సత్యం అని ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ గిరిజనులకు జరుగుతున్న దోపిడీ విధానాన్ని అవన్నీ కూడా ఆయన ఏంటంటే ఎదిరించి పోరాటం చేశారు. అప్పుడు చాలా మంది గిరిజనులు చనిపోయారు. అదే గ్రామంలో ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఆ ఊర్లో ఉండే 82 రైతులు కూడా పూర్తిగా ఏంటంటే రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు స్వస్తి చెప్పారు. స్వస్తి చెప్పి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయో విలేజ్ గా దాన్ని డిక్లేర్ చేశారు. ఆ గ్రామాన్ని చూసి చాలా మంది ఇప్పుడు మరొక 129 గ్రామాలు, అంటే కొండబర్త కలిపి 130 గ్రామాలు బయో విలేజెస్ గా డిక్లేర్ చేసుకున్నాయి. ఇలా చేసుకోవడం వల్ల ఆ ఊర్లో చాలా వరకు జబ్బులు తగ్గాయి. చాలా రకాల జబ్బులు లేవు, చాలా కీళ్ళ నొప్పులు ఇలాంటి జబ్బులు మాకు లేవని వాళ్ళు చెప్తున్నారు. జ్వరాలు అన్ని మామూలు కామన్కి వస్తాయి, అవి రాకుండా మనుషులకు కానీ జంతువులకు కానీ అన్నిటికీ వస్తాయి. అంటే అవి తక్కువ మోతాదులో అక్కడ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించే పంటలు అక్కడ ఉంటాయి, అవే వాళ్ళు తింటారు కాబట్టి అక్కడ ఏంటంటే ఈ సమస్య అనేది రాలేదు. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంకా దీన్ని ప్రభుత్వాలు ఇంకా ముందుకు మనం తీసుకువెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాలు ఎందుకంటే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ప్రకృతి వ్యవసాయం చాలా మంచిదని మొన్న మన్ కీ బాత్ లో మాట్లాడారు, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు. చెప్పడం వల్ల ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం స్కూల్లో సిలబస్లో కూడా దీన్ని మనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది కష్టం అనేది మాట రాకూడదు. కష్టం అనేది మనం అనుకుంటే ప్రతిదీ కష్టమే. మన ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తులో ఈ నేల మీద వాళ్ళు బ్రతకగలగాలి అనుకునేటప్పుడు మన ప్రకృతి వ్యవసాయాన్ని తప్పకుండా చెయ్యాలి. ఇలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు నిజంగా మనకేంటంటే ఒక ఆదర్శవంతులు, వాళ్ళే దేవుళ్ళు. మన భూమిని కాపాడడం అనేది, భూమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తి దేవుళ్ళే. ఈ మహా ఉద్యమంలో ఎంతోమంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. వాళ్ళు జీతాలు లేకపోయినా కూడా ప్రజల కోసం, భూమి కోసం, ఈ నేల కోసం ఒక భూమిపుత్రులుగా ఈ మహా సాంఘిక సామాజిక ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించాలి, మన భూమిని మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ను చూసి ఇప్పుడు చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక దేశం నుండి, ఏదో ఒక రాష్ట్రం నుండి వచ్చి ఈ కార్యక్రమంలో మాకు కూడా సలహాలు ఇవ్వండి, మేము కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి, మన ఆదర్శవంతం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేటప్పుడు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది. ఇప్పుడు చాలా మందికి మన ఆంధ్రప్రదేశ్ నుండే చాలా మంది వెళ్లి శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమలు చేసిన ఈ కార్యక్రమం తప్పకుండా ప్రపంచవ్యాప్తం అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఆదర్శవంతంగా నిలుస్తుంది. కాబట్టి రైతు సోదరులు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కష్టం అనేది లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. అసలు కష్టపడడం అనేది చాలా గొప్ప విషయం. కష్టపడితే చాలా రకాల జబ్బులు రావు. మొన్న మీకు అందరికీ తెలుసు, కరోనాలో ఎవరైతే ఎండలో కష్టపడ్డారో, శారీరక శ్రమ చేశారో, వాళ్ళందరూ కూడా ఒకవేళ కరోనా వచ్చినా కూడా వాళ్ళకి ఏం చేయలేదు. అక్కడక్కడ చావులు లేవు, బాధలు కూడా వాళ్ళకి, అంటే ఎవరు కూడా చనిపోవడం అనేది చాలా తక్కువ. ఎవరైతే ఎక్కువ మంది చనిపోయారంటే ఎండలో తిరగిన వాళ్ళు, కేవలం ఏసీలోనూ ఇంట్లో ఉండి ఎండ కూడా తగలని ప్రదేశాల్లో జీవనం సాగిస్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి డి విటమిన్ ద్వారా ఎండలో ఉండే డి విటమిన్ మనం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మన పంట మనం కనీసం మనం పండించే పంట మనం తినాలి అన్న దీంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. హాఫ్ ఏకర్ అన్నపూర్ణ మోడల్ మీ గురించి తెలుసు. ఇందులో పండ్ల మొక్కలు ఉంటాయి, పెద్ద వృక్ష జాతులు ఉంటాయి, మధ్యస్థమైన వృక్షాలు ఉంటాయి, చిన్న స్థాయిలో ఉండే మొక్కలు కూడా ఉంటాయి. వీటితో పాటు అంతర పంటలుగా కూరగాయలు వేసుకోవచ్చు. ఒక పావు ఎకరాలో మిలెట్స్ చిరుధాన్యాలు వేసుకోవచ్చు. లేకపోతే శ్రీ పద్ధతిలో మనం వరిని కూడా పండించుకోవచ్చు. పండించుకొని మన పంటను మనం తినడం, కనీసం మన పంటను మనం తినడం అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళు రైతులు కావచ్చు, అందరం కూడా ఒక అరెకరా భూమి మనం వేసుకోండి. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు లేని వ్యవసాయాన్ని మనం సాగు చేస్తే తప్పకుండా మనందరం మంచి ఆహారాన్ని తినొచ్చు, అలాగే మన భూమిని కూడా కాపాడుకోవచ్చు అనేది నా యొక్క సలహా. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున యూనివర్సిటీలో ఉండే మన జర్నలిజం డిపార్ట్మెంట్, ముఖ్యంగా మేడం గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, రైతులందరూ కూడా, రైతు సోదరులు సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.